మొదటిగా మనం ఇవ్వబడిన టీం నుంచి వచనం వినబడి వచనం ధ్యానించుకోవాలి. కాబట్టి ఆ ఇవ్వబడిన పోర్షన్ నుంచి వాళ్ళకి ఇవ్వబడిన వాక్యాలని చదివించుకుందాం. మొదటగా సిస్టర్ రమాదేవి గారు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ట్రైనింగ్ టీం నుంచి 9వ వచనాన్ని చదవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నా.
బ్రదర్ ప్రైజ్ లోడ్ అండి.
ప్రైజ్ లోడ్
బ్రదర్. ప్రైజ్ లో మత్తయి సువార్త 9:9 అధ్యాయం 9వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టున్నద్ద కూర్చుండి మనుషుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను.
హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్ అన్న ట్రైనింగ్ టీం నుంచి 10:11 వచనాలు. నా వందనాలు
బ్రదర్. వందనాలు. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చొని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిచయులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి.
ప్రతిభా గారు కృష్ణ టీచర్స్ కోఆర్డినేటర్ నుంచి 12వ వచనాన్ని చదవండి.
ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా. థ్యాంక్ యూ బ్రదర్.
తర్వాత రోజా సాగర్ గారు కమ్యూన్ టీచర్స్ కోఆర్డినేటర్
అయితే నేను పాపులను పిలవచ్చుతను కాని నీతిమంతులను పిలువరాలేదు. కనుక కనికరమును కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పాను. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ మేడం. బాబు సార్ వికారాబాద్ టీచర్స్ కోఆర్డినేటర్ 14వ వాక్యాన్ని చదవండి సార్.
అన్న ప్రైజ్ లాడనా అందరికి ప్రైజ్ లాడ్. అదే కాలశంలో ప్రభు సన్నిధి లోపల మత్తయి సువార్త 9వ అధ్యాయము 14 కదా అన్న?
అవును సార్.
ఓకే. అప్పుడు యోహాను శిష్యులు ఆయన ఎదుకు వచ్చి, పరిశీలను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము కాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీని హేతు ఏమని ఆయన అడగగా,
నెక్స్ట్ విజయ్ బాబీ గారు వెస్ట్ గోదావరి టీచర్స్ కోఆర్డినేటర్ నుంచి 15వ వాక్యం చదవండి సార్.
ప్రైజ్ లాడ్ బ్రదర్.
ప్రైజ్ లాడ్ సార్. తీసుకోండి సార్.
యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంట వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడే దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు.
థ్యాంక్ యూ సార్. పద్మశ్రీ గారు కొత్తగూడెం టీచర్స్ కోఆర్డినేటర్ 16 వాక్యం చదవండి
మేడం. ఎవడను పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగను. ప్రైజ్ లాడ్ సార్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ మేడం. చివరిగా డేవిడ్ స్వరో గారు అనకాపల్లి టీచర్స్ కోఆర్డినేటర్ 17వ వాక్యం తీసుకోండి సార్.
అన్న ప్రైజ్ లాడ్ అన్న.
ప్రైజ్ లాడ్ సార్.
మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పోడగును. అయితే కొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయును అని చెప్పాను.
థ్యాంక్ యూ సార్. చక్కగా చదివి వినిపించిన స్టడీ టీమ్ కి ప్రభునామలు వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు కూడా నైనా మీరు సహాయం చేసుకుంటూ వచ్చారు. ఈ దినమున నైనా మత్తయి సువార్త 9వ అధ్యాయం 9 నుంచి 17 వచనాల వరకు చదువుకున్నట్టుకు మీరు సహాయం చేశారు మా దేవ. ఇదిగో స్టడీ టీమ్ గా పరిగణించబడిన రమాదేవి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ట్రైనింగ్ టీం నుంచి వచ్చిన మేడం గారిని జ్ఞాపకం ఉంచుకోండి. హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్ అనని ట్రైనింగ్ టీం నుంచి వచ్చిన అన్నని జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే నేను ప్రతిభ మేడం గారిని జ్ఞాపకం ఉంచుకోండి. నైనా రోజా సాగర్ గారిని జ్ఞాపకం ఉంచుకోండి. బాబు సార్ గారిని జ్ఞాపకం ఉంచుకోండి. విజయ్ బాబీ గారిని జ్ఞాపకం ఉంచుకోండి. పద్మశ్రీ గారిని జ్ఞాపకం ఉంచుకోండి. డేవిడ్ స్వరావు గారిని జ్ఞాపకం ఉంచుకోండి. అల్పుణ్ణి నన్ను జ్ఞాపకం ఉంచుకోండి. ఇది మన కాన్ఫరెన్స్ లోకి వచ్చిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం ఉంచుకుని సహాయం చేయండి. దేవా, ఈ పోర్షన్ మీద రాయబడిన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఉద్దేశంతో రాయించారు నైనా ఆ ఉద్దేశాన్ని మాకు తెలియపరచమని. మేమందరం కూడా నైనా అర్థవంతంగా నైనా ఆరోగ్యకరంగా ఈ స్టడీ కొనసాగించుకున్నట్టుకు డిస్కషన్ చేయటకు సహాయం చేయమని, సమస్తాన్ని మీ ఆత్మసారథ్యంలో నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. స్టడీ టీమ్ కి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి బైబిల్ స్టడీ నియమావళి కూడా కొంచెం చూద్దాం, ఎందుకంటే టీం మారింది కాబట్టి క్లుప్తంగా నేను షేర్ చేస్తా, ఆ నియమావళి చెప్పడానికి ప్రయత్నిస్తాను. బైబిల్ స్టడీ నియమావళిలో మొదటగా వాక్యాన్ని అందరూ కూడా స్పష్టంగా దోషాలు లేకుండా చదవాలని ఉద్దేశం. తర్వాత ధైర్యంగా మాట్లాడటం చేయడం, ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకునేటట్లు చేయడం. గ్రూపుగా వాక్యం పైన ఏకాభిప్రాయానికి రావడం, ఇది ఉద్దేశం. తర్వాత మొదటి రోజు బైబిల్ స్టడీలో ఉన్నటువంటి రూల్స్ ఏంటంటే దాంట్లో కొన్ని రూల్స్ మాత్రమే నేను ప్రస్తావిస్తాను. నాలుగవది, స్టడీ టీంలో చదివిన వాక్యం చదివిన వారు మరలా ఆ వాక్యాన్ని ఎలా అర్థమైందో సొంత భాషలో మాట్లాడాలి. ఇక్కడ రిక్వెస్ట్ ఏంటంటే ఆల్రెడీ మనం చదివేశాం, మరలా వాక్యాన్ని చదవకుండా సొంత భాషల్లో గ్రాంధికం కాకుండా వ్యవహారిక భాషలో అర్థమయ్యేటట్లు క్లుప్తంగా మాట్లాడాలి. తర్వాత ఫిఫ్త్ పాయింట్, ఆ ఫిఫ్త్ పాయింట్ లో ఇక్కడ ఏంటంటే చదివిన వారు వివరించిన చెప్పిన తర్వాత దాంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇక్కడ ఏర్పరచబడ్డ టీమ్ సభ్యులు ప్రేమపూర్వకంగా ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పాలి, నిందించకూడదు, నొప్పించేటట్లు మాట్లాడకూడదు. తర్వాత ఆ ఎయిత్ది ప్రాముఖ్యం ఇక్కడ ఏంటంటే క్వశ్చన్స్ ఇవ్వబడిన ప్యాసేజ్ నుంచి క్వశ్చన్స్ మాట్లాడాలి. తర్వాత ఆరోగ్యకరమైనటువంటి మేలుకరమైన ప్రశ్నలే అడగాలి, ఆ పెద్ద పెద్ద ప్రశ్నలు కాకుండా, లేకపోతే చిక్కులు వేసే ప్రశ్నలు ఇలాంటివి కాకుండా ఈ ప్యాసేజ్కు మనం ఈ ప్రశ్న అందరికీ ఉపయోగకరమై న్యాయం చేయగలంటువంటి ప్రశ్నలే మాట్లాడడానికి ప్రయత్నించండి. అది రూలు. నెక్స్ట్ 12వ పాయింట్ మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఆత్మీయ అర్థాలు చెప్పకూడదు. ఆత్మీయ అర్థాల గురించి మాట్లాడితే మళ్ళీ మనం స్టడీ కొనసాగించలేము, చాలా డైవర్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందుకోసం ఆత్మీయ అర్థాలు చెప్పకూడదని రూల్ పెట్టడం జరిగింది. చివరిగా ఏమైనా మనకి సమాధానం దొరకకపోతే సజీవ వాహినిలోకి వెళ్తాం. ఇది బైబిల్ స్టడీలో కీలకమైనటువంటి రూల్స్. లాస్ట్ బైబుల్ స్టడీలో మనం 8th chapter నుంచి 9th chapter వీటిలో యేసుక్రీస్తు ప్రభుల వారు విశ్వాసం గురించి, తర్వాత యేసుక్రీస్తు ప్రభుల యొక్క అధికారం గురించి, ఆయన ఎలా కార్యాలు చేశారో వాటి గురించి మనం స్టడీ చేయడం జరిగింది. ఇప్పుడు 9వ అధ్యాయం 9 నుంచి మనం 17 వచనాల వరకు స్టడీ టీమ్ ద్వారా స్టడీ చేయబోతున్నాం. ఇక్కడ పార్టిసిపెంట్ గా ఉన్నవారు దయచేసి మీరు మీ అభిప్రాయాలు, మీ క్వశ్చన్స్ ని, మీ ఆన్సర్స్ ని చాట్ బాక్స్ లో పోస్ట్ చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు ఆప్షన్ ఉంది. ముందుకు వెళ్దాం. మొదటగా రమా మేడం గారు, ఒకసారి మీరు చదివిన వాక్య భాగం నుంచి మీకు ఏం అర్థమైందో ఒకసారి మాట్లాడండి మేడం.
బ్రదర్ ప్రైజ్ లోడండి. ముందు వచనాల్లోని మరి యేసు ప్రభు వారు అద్భుత కార్యాలు అవి స్వస్థ కార్యాలు చేసుకుని అక్కడ నుండి కపెర్నహూమ్ నుండి వెళ్ళుచు మత్తయ్య గారిని చూస్తారు. ఆయనేమో సుంకపు మెట్టు వద్ద కూర్చొని ఉంటారనమాట. చూసినప్పుడు వెంబడించమని అనగానే వెంటనే మత్తయ్య గారు యేసు ప్రభు వారిని ఫాలో అయ్యారు అనేది నాకు అర్థమైంది బ్రదర్ ప్రైజ్ లోడ్. మరొకటి ఏంటంటే మత్తయ్య గారు సుంకరి వారు కాబట్టి ఆ సుంకపు మెట్టు వద్ద కూర్చొని ఉండి ఉంటారు అని అర్థమైంది ప్రైజ్ లో.
తర్వాత ఆయన ఇంట్లోకి భోజనం చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్లారు. వెళ్ళినప్పుడు ఆయనతో పాటు అనేక మంది పరిసయ్యులు సుంకరులు వీళ్ళందరూ ఉండటం జరిగింది. శంకర్లు యేసుక్రీస్తు ప్రభువారితోనూ వాళ్ళ శిష్యులతోనూ కలిసి భోజనం చేయడాన్ని చూసి పరిసయ్యులు వ్యసనం పడినట్లుగా, ఎందుకు వాళ్ళతో పాటు మీ యొక్క బోధకుడు ఇట్లా భోజనం చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళని క్వశ్చన్ చేసినట్లుగా దగ్గర అనిపిస్తుంది బ్రదర్. 10:11. థ్యాంక్ యూ
అన్నా. థ్యాంక్ యూ అన్నా. తర్వాత 12వ వచనం. సిస్టర్ ప్రతిభా గారు, మేడం మీరు మాట్లాడారు మేడం, మీరు చదివిన వాక్యం నుంచి మీకేం అర్థమైంది
మాట్లాడారు బ్రదర్. బ్రదర్ నా వాయిస్ ఆడిబుల్ గా ఉంది
ఆడిబుల్ మేడం.
ఓకే థ్యాంక్ యూ బ్రదర్. మనం చదివినటువంటి 12వ వచనంలో ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా. అంటే ఇక్కడ ఆయన్ని ఒక ప్రశ్న అడగడం జరిగింది 12వ వచనంలో. దానికి గాను యేసు ప్రభు రోగులకే గాని ఆరోగ్యం, అంటే ఒక బాధలో ఉన్న వ్యక్తికి
బ్రేక్ అవుతుంది మేడం ఒకసారి.
బ్రదర్ ఇప్పుడు ఎలా ఉంది బ్రదర్?
ఇప్పుడు క్లియర్ మేడం, మాట్లాడండి.
ఓకే బ్రదర్, ఇక్కడ చూసినట్లయితే మన ఇంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే జ్వరం వచ్చిన చిన్న పిల్లలకి, అలాగే ఎవరికైనా గాయమైనా ఆ వ్యక్తులు మన యొక్క ప్రెజెన్స్ ని కోరుకుంటారు. అంటే మనం దగ్గరుండాలని, అదేవిధంగా వాళ్ళకి అలా దగ్గరుండడం వలన దాని నుంచి వాళ్ళు చాలా రిలీఫ్ పొందుతారు. అంటే జ్వరం వచ్చిన పిల్లాడికి తల్లి దగ్గరుంటే అది వాడికి సగం జ్వరం తగ్గిపోతుంది అనేది మనం చాలా సందర్భాల్లో గమనించవచ్చు. అంటే ఇక్కడ మనం పోల్చుకుంటే దేవుని యొక్క మాట ప్రకారము
స్టడీ టీమ్ మారింది కాబట్టి రూల్స్ కూడా చెప్పడం జరిగింది. అక్కడ వాక్య భాగం నుంచి మీకేం అర్థమైందో అది తర్వాత క్వశ్చన్స్ అడుగుతాము, అప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. క్వశ్చన్స్ ఏంటంటే సింగిల్ స్టేట్మెంట్ లో చెప్పాలి, 1 or 2 words సింగిల్ స్టేట్మెంట్ లో చెప్పాలి. థ్యాంక్ యూ మేడం.
ఓకే బ్రదర్,
థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ రోజా సాగర్ మేడం గారు, 13వ వచనం నుంచి మాట్లాడండి మేడం.
ఓకే సార్. యేసుప్రభు వారు అక్కడున్న పరిసయ్యులతో చెప్తూ నేను పాపులను పిలవచ్చు గాని నీతి మంత్రులను పిలవరాలేదు అని చెప్పారండి. అదేవిధంగా నేను కనికరమనే కోరుచున్నాను గాని భార్యను కోరటం లేదని వారికి వివరించారండి. ఓకే సార్.
థ్యాంక్ యూ మేడం. తర్వాత 14వ వచనం బాబు సార్ తీసుకోండి సార్.
అన్న ప్రజలేనా? సరేనా, ఓకే. అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి పరిసయ్యులను, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీని హేతు ఏమని ఆయన్ను అడగగా, అక్కడ యోహాను శిష్యులంట దగ్గరికి వచ్చిన తర్వాత మేము యేసు ప్రభు శిష్యులతో అంటున్నారు అన్నమాట వాళ్ళు శిష్యులు. మరి పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసము చేయుచున్నాం గాని నీ శిష్యులు ఉపవాసము ఎందుకు చేస్తలేరా అంటున్నారు అనమాట. కానీ యేసుప్రభు అంటే కదా దేవుడు అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు కదా నేనున్నంత వరకు ఎటువంటి ఇబ్బంది కానీ టెన్షన్ కానీ పడవద్దు కదా, నేనున్న కదా ప్రతిదానికి అన్నట్లు దేవుడు సమాధానం చెప్తుండన్నా. అన్న ప్రైజ్లాడన్నా.
నెక్స్ట్ విజయ్ బాబు గారు
ప్రైజ్లాడు కదా. ఇక్కడ యోహాను శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని మీరు ఉపవాసం ఎందుకు, మేమైతే తరచూ ఉపవాసం చేస్తున్నాం మీ శిష్యులు ఎందుకు చేయట్లేదు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నారు యొక్క పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నప్పుడు. ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ జరుగుతూ ఉందనుకుంటే అక్కడ ఆ యొక్క వరుడు ఆ యొక్క వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళంతా చాలా సంతోషంగా మరి చక్కని భోజనం చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఉన్నంత కాలం కూడా వారికి వారితో శరీరదారిగా నేను ఉన్నంత కాలం వరకు వారికి దుఃఖపడరు కదా, అంతా కుటుంబం అంతా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది కదా ఆ యొక్క పెళ్లి కుమారుడు వారితో ఉన్నప్పుడు వరుడు. కాబట్టి నేను వెళ్ళిపోయే దినాలు వస్తాయి, నేను మరణ పునరుత్నాలు వస్తాయి, అప్పుడు వాళ్ళు ఉపవాసం వాళ్ళు అప్పుడు ఫాస్టింగ్ ఉంటారని చెప్పేసి అక్కడ యోహాను శిష్యులకి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగా మనం గమనిస్తాం బ్రదర్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. తర్వాత పద్మశ్రీ మేడం గారు 16వ వచనం నుంచి మాట్లాడండి మేడం.
ప్రైజ్ లార్డ్ సార్. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఇది ఉపవాసం గురించిన ప్రశ్న సమాధానం ఇచ్చే ఒక భాగం అని నేను అనుకుంటున్నాను. ఇందులో ఏంటంటే దేవుడు ఈ లోకానికి తన ప్రేమను పంచడానికి వచ్చి ఉన్నారు, కానీ ఈ పరిసయ్యులు యొక్క ఆచారాలు ఏ ప్రతిదానికి వారు మాట్లాడటం వారి యొక్క ఆచారాలు అవి చెప్పినప్పుడు దేవుడు ఆ ఉన్న పాత ఆచారాలకు అంటే పాత వస్త్రాలకు దేవుడు చేసేటువంటి ప్రేమ ఇవన్నీ కొత్త వస్త్రం అతికించడం అనే ఉపవాదం చెప్పారని అనుకుంటున్నాను సార్.
నెక్స్ట్ డేవిడ్ స్వరో గారు సార్ తీసుకోండి సార్. 17వ వచనం నుంచి
అన్న ప్రైజ్ లోడ్ అన్న. వాయిస్ వస్తున్నాను
సార్ మాట్లాడండి సార్.
యేసు ప్రభు వారు మాట్లాడుతూ అంటే పాత పాత్రలలో కొత్త ద్రాక్ష రసము పోయిరు, ఒకవేళ పోస్తే ఆ తిత్తులు పగిలి ద్రాక్ష రసము కారిపోయే అవకాశం ఉంది, ఆ తిత్తులు కూడా పాడయ్యే అవకాశం ఉంది, కాబట్టి క్రొత్త ద్రాక్ష రసము ఆ కొత్త తిత్తులలోనే పోయిద్రు, అప్పుడు ఆ రెండు కూడా చెడిపోకుండా ఉంటాయని యేసు ప్రభు వారు మాట్లాడారు బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్.
థ్యాంక్ యూ సార్. మీకు అర్థమైన భాషలో మాకు అర్థమయ్యేటట్లు మాట్లాడడానికి ప్రయత్నించినందుకు మీకు వందనాలు. మరి ఇక్కడ మాట్లాడినటువంటి మాటల్లో స్టడీ టీం నుంచి ఏవైనా అభ్యంతరాలు ఏమైనా ఉంటే దయచేసి ప్రేమతో మీరు దాన్ని సరిచేయవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. పలాన వాళ్ళు మాట్లాడింది కొద్దిగా బయట మాట్లాడినారు, లేకపోతే అర్థం కాలేదు, ఏమైనా ఉంటే మీరు మాట్లాడండి. మీ మౌనం పూర్ణ అంగీకారం అనేసి నేను భావిస్తున్నాను. ముందుకు వెళ్దాం. తర్వాత వచనం వెంబడి వచనం ఈ రోజు మనం ధ్యానిస్తాం కాబట్టి 9వ వచనం నుంచి మనం వచనం వెంబడి వచనం ధ్యానిద్దాం. ఇందులో రమా మేడం గారు, మేడం మీరు చదివిన వాక్యం నుంచి ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉందా ఒకసారి మాట్లాడండి మేడం.
అంటే ప్రశ్నలు అంటే ఇందులో నాకు ఒక డౌట్ ఉంది. వెంబడించమని యేసుతో గారు మత్తయ్య గారికి చెప్పినప్పుడు అతడు లేచి ఆయన్ను వెంబడించారు కదా, దాన్ని ఎలా తీసుకోవచ్చు అని
థ్యాంక్ యూ మేడం. దయచేసి స్టడీ టీమ్ నుంచి ఆ మేడం గారు అడిగిన ప్రశ్న, వెంబడించడం అంటే ఆయన వెంబడించారు కదా, దాన్ని ఎట్లా తీసుకోవాలి అనేది ప్రశ్న. వెంబడించమని చెప్పగానే ఆయన వెంబడించినారు కదా, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని మేడం డౌట్, దయచేసి ఎవరైనా క్లారిఫై చేయండి స్టడీ టీం నుంచి. మిగిలిన వాళ్ళు చాట్ బాక్స్ లో ఆన్సర్స్ పెట్టచ్చు, మీది కూడా పరిగణలోకి తీసుకుంటాం.
అంటే నాకు అర్థమైన రీతిగా ఏంటంటే, నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టి అయితే ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో వాటి నుంచి బయటికి రమ్మని, అతను చేసే దానిలో ఉన్నటువంటి స్వభావము ప్రజలకి అంగీకారంగా లేనటువంటి, అంటే సుంకపు అంటే పన్ను వసూలు చేయడం అనేది, అధిక పన్నులు వసూలు చేయడము, ఇది ప్రజలకి చాలా బాధాకరమైనటువంటి విషయం. అలా బాధ పెట్టేటువంటి పనుల నుంచి, అంటే తను చేసేటువంటి పని మంచిది కాదు కాబట్టి మంచి మార్గంలో నడువు, నువ్వు చేసేటువంటి దాన్ని విడిచిపెట్టి మంచిలోనికి రా, నన్ను వెంబడించుము అంటే మంచి వైపు రమ్మని అన్నట్లుగా నాకు అర్థమైంది బ్రదర్. ఆయన వెంబడించుము అని అంటే ఆయన మార్గంలో సత్యం ఉంది కాబట్టి ఆ సత్యం వైపు నడవమని, ఆయన వెంబడించమని అని చెప్పిన దానికి నాకు అర్థమైంది బ్రదర్. మరి ఒకరు సమయం తీసుకుని దీని కొంచెం
వెంబడించు అన్నటువంటి మాట వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం మేడం గారు చెప్పారు, మీకేమైనా సమాధానం వచ్చిందో ఒకసారి మాట్లాడండి మేడం.
ఎస్ బ్రదర్, అవును, మత్తయ్య గారు తర్వాత పిలుపు గారు ఫస్ట్ యోహాను గారి దగ్గర నుండి బాప్తిసం తీసుకున్న యోహాను శిష్యులు, అక్కడ నుండి మరి యేసు ప్రభు గారు చేసిన కార్యాలు వాళ్ళు చాలా వినున్నారు చూస్తున్నారు. యేసు ప్రభు వారు మత్తయ్య గారిని పిలవడం, ఆయన ఒక అంటే మారు మనసు పొంది వెంటనే ఆయన వెంబడించారు అని అయితే నాకు అర్థమైంది బ్రదర్. అలాగే సిస్టర్ గారు చెప్పారు కాబట్టి ఓకే. ఇంకా ఎవరైనా క్లుప్తంగా ఇంకొంచెం డెప్త్ గా ఏమైనా వివరణ ఇస్తారంటే ఓకే, లేదంటే ఓకే బ్రదర్ నేను అయితే నాకు అదే అర్థమైంది. ఇంకా అది కాకుండా ఇంకేమైనా చెప్తారా అని అడిగాను.
తప్పకుండా స్టడీ టీమ్ నుంచి మిగిలిన వాళ్ళు దయచేసి మాట్లాడండి. ఈ ప్రశ్నలోనే నేను ఒకటి ఇంకొకటి యాడ్ చేస్తాను. లూకా సువార్తలో ఇదే కాంటెక్స్ట్ రాయబడింది. లూకా సువార్త 5లో ఆడ ఏముంటుందంటే 28లో ఆయన నన్ను వెంబడించమంటే అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించని ఉంటుంది. ఈ ప్రశ్నలోనే ఇది కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం. సమస్తాన్ని విడిచిపెట్టి లేచి ఆయన వెంబడించారు. సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నాడు, యేసు ప్రభు వారు పిలవగానే సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించినాడు కదా, దీని కూడా ఎట్లా అర్థం చేసుకుందాం. దయచేసి మౌనం ఉన్నారనేసి నేను దీన్ని యాడ్ చేశాను, ఎవరినో మాట్లాడండి.
సమస్తము అంటే తన యొక్క కుటుంబము, తన యొక్క ఆస్తి, తన యొక్క తనకు కలిగిన మొత్తాన్ని వదిలిపెట్టి యేసు ప్రభు వారిని వెంబడించారని అనుకుంటున్నారు సార్.
అంటే ఇల్లు వాకిలి మొత్తం వదిలేసి వెళ్ళిపోయినారనేసి అంతేనా మేడం?
అవును సార్, తనకు కలిగిన సమస్తం అంటే మొత్తం తన కుటుంబం మొత్తాన్ని, కుటుంబాన్ని ఆస్తిని మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోయారు.
దయచేసి ఇది ఎంతో కొద్దిగా తేడా కనిపిస్తా ఉంది మేడం గారు అనేది. రోజా మేడం గారు అట్లా అన్నారు, మిగిలిన వాళ్ళు ఎవరిని మాట్లాడతారా?
వందనాలు బ్రదర్.
అన్నా వందనాలు.
ఇతను సుంకపు మెట్టు దగ్గర ఉన్నారు, సుంకపు వసూలు చేసే జాబ్ ఆయన. రోమీయులకు యూదుల దగ్గర నుండి ట్యాక్స్ కలెక్ట్ చేసి రోమీయులకు పే చేస్తూ ఉంటాడు. రోమీయుల తరఫున ఆయన ఉన్నట్లే అనిపిస్తుంది. ఇది వాళ్ళకి చెల్లించాల్సిన ట్యాక్స్ కంటే ఈయన ఎక్కువ వసూలు చేస్తారు సుంకపు అని మనం ఇంతకు ముందు వచనాల్లో విన్నాం. ఇది లాభకరమైన ఆయనకి సంపాదన, అక్రమ సంపాదన తీసుకొచ్చే ప్లేస్ లో ఆయన ఉన్నాడు, ఆ పొజిషన్ లో ఉన్నాడు. ఆ పొజిషన్ లో ఉన్న అతను క్రీస్తును పిలవంగానే ఆయన అన్ని విడిచిపెట్టి, తనకి ఏది లాభకరమైన అన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. వందనాలు.
థ్యాంక్ యూ అన్న. మేడం మీరు ఏమైనా మాట్లాడతారా? రోజా మేడం మీరేమో ఇల్లు వాకిలు అన్నారు. శ్రీకాంత్ అన్నేమో అక్కడ ఆయన చేస్తున్న ప్రొఫెషన్ లో వాటిని విడిచిపెట్టి వచ్చినారు అంటున్నారు.
ఓకే సార్, తన చేస్తున్న పనిని కూడా వదిలేసి వచ్చారు.
తన చేస్తున్న పనిని కూడా అంటే ఇల్లు, భార్య పిల్లలు, కుటుంబం, రక్త సంబంధం అందరిని వదిలేసి వచ్చినారుతో పాటు ఉద్యోగాన్ని కూడా వదిలేసి వచ్చినారు అంటారు మీరు?
అవును సార్. అవును సార్.
అక్కడ ఇల్లు లేదు బ్రదర్. నెక్స్ట్ వర్సెస్ లో 10 లో ఇంటిలో భోజనములకు వేసి కూర్చుని ఉండగా అన్న దగ్గర కూడా అది వర్షనే చూస్తే పండితుల అభిప్రాయం ప్రకారం ఆ ఇల్లు కూడా ఆయింది అన్నట్లుగా కూడా మత్తయ్య ఇంట్లో భోజనం చేస్తున్నట్లుగానే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంటి నుంచి పెట్టారు.
చెప్పండి చెప్పండి.
లేదు బ్రదర్, మనం పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ లో ఇంకోటి మాట్లాడుకుందాం.
అలాగే అన్న. అన్న కింద వచ్చిన కాంటెక్స్ట్ నుంచి మాట్లాడుతున్నారు. వాస్తవం ఇది, కింద ఇంట్లోకి తీసుకుని వెళ్లి ఆయన అక్కడ విందు చేయిస్తున్నారు, భోజనం పెడుతున్నారు. కాబట్టి ఇల్లు వదిలేసి పోలేదనేసి వాక్యం కూడా చెప్తా ఉంది. మేడం, రోజా మేడం, మీరేమైనా మీ అభిప్రాయంలో ఏమైనా మార్పులు చేసుకుంటారా?
ఓకే సార్. తను చేస్తున్న వస్తువులు చేసే విధానంలో వదిలిపెట్టొచ్చారని ఏకీభవిస్తారు.
థ్యాంక్ యూ మేడం. నన్ను వెంబడించుము అన్న మాట మీద కూడా ఎవరైనా దయచేసి మాట్లాడండి. అక్కడ కూడా మేడం గారు, రమా మేడం గారు ప్రశ్న అడిగినారు, ఒకసారి దాన్ని కూడా క్లారిఫై ఇద్దాం.
అన్న ప్రైజ్ లార్డ్ అన్న.
సార్ డేవిడ్ సార్ మాట్లాడండి
సార్. అన్న ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు అన్నవాళ్ళు చెప్పినట్లుగా అతడు అధికమైన పన్ను వసూలు చేసేవాడు ఎంత బాగుంది, అయితే ఇతడు యూదుడై ఉండి యూదులకు కూడా వ్యతిరేకమైన వాడుగా ఉన్నాడన్న. ఇతడు పన్ను వసూలు చేయడం వల్ల, అక్రమ పన్ను వసూలు చేయడం వల్ల యూదుడై ఉండి కూడా యూదులకు వ్యతిరేకంగా ఉంటా ఉన్నాడు. పైగా అక్రమ పన్ను వసూలు చేసేవారంటే కొంత, అంటే కొంత పాపంలో ఉన్నట్లుగా మనకు అనిపిస్తుందన్న. పాపంలో ఉన్నట్లుగా, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నట్లుగా కూడా మనకు అనిపిస్తూ ఉంటది, అవిధేయతలో ఉన్నట్లుగా. కాబట్టి యేసు క్రీస్తు వారు పిలిచిన వెంటనే నేను తప్పు చేశాను, నేను పాపిని అని గ్రహించినట్లుగా అర్థమవుతుంది. అదేవిధంగా యేసు ప్రభువారు రక్షకుడు, ఆయన నిజమైన దేవుడు అని గుర్తించి తన యొక్క స్వభావాన్ని విడిచిపెట్టినట్లుగా కూడా అర్థమవుతా ఉందన్న. మనం లోకాసువార్త 9:23 కూడా చూస్తే తన్ను తాను ఉపేక్షించుకుని అన్నాడు. అంటే ఇక్కడ ఈ మత్తయి కూడా తన్ను తాను, అంటే తన పనిని లేదా తన స్వభావాన్ని వదులుకొని దేవుని వెంబడిస్తున్నాడు అని నాకు అర్థమవుతుంది అన్న.
థ్యాంక్ యూ సార్. రమా మేడం గారు, వెంబడించు అంటే శిష్యుడు కాబట్టి ఆయన్ని వదిలేసుకుని వెంబడించాలి అనేది అంటున్నారు. ఏమైనా మీకేమైనా సమాధానం వచ్చిందా? ఒకసారి మాట్లాడండి మేడం.
ఇక్కడ వెంబడించండి అంటే నేను వెంబడించాలంటే రెండు అర్థాలు కనపడుతున్నాయి బ్రదర్. నాకు వెంబడించడం అంటే లేచి నాతో నా వెనక రా అన్నట్లుగా కనిపిస్తుంది. ఇంకోటి వెంబడించండి అంటే ఫాలోవర్స్, అంటే నాలాగా ఉండు, నేను చేస్తున్న పని చేయి, నువ్వు చేసే పని తప్పు, నన్ను ఫాలో అవ్వు అన్నట్లుగా కనిపిస్తుంది వెంబడించనే మాట నాకు. రెండు విధాలుగా అర్థమైందని చెప్తున్నాడు.
థ్యాంక్ యూ అన్న. అన్న రెండు రకాలుగా చెప్పారు. ఒకటి వచ్చి లిటరల్ గా యేసుక్రీస్తు ప్రభులు వారు వెళ్తున్నారు కాబట్టి నా వెనకాల రానేసి ఒకటి, ఇంకొకటి స్పిరిచువల్ యాంగిల్ అన్నారు. మేడం మీకు ఓకేనా, సరిపోయిందా మేడం ఆన్సర్?
ఓకే బ్రదర్. అంటే మత్తయ్య గారు ఆయన శంకరి గారు కాబట్టి వాళ్ళు అంటే చూస్తా ఉండేవాళ్ళు ఆ నాటకాలలో యూదుల్లోని, ఎందుకంటే వాళ్ళు అన్యాయంగా వసూలు చేస్తూ ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ యూదుల మీదే అంటే సొంత జాతి వారి మీదే వారు తోటి వారి మీదే హింసించేవాళ్ళు అన్నమాట, దారుణంగా దోచుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళను మరి వీరు వారితో కలిసి సాంగత్యం కూడా చేసేవాళ్ళు కాదు యూదులు. వీళ్ళు నీచంగా చూస్తూ వీళ్ళని దూరం పెట్టేవాళ్ళు, అంటే లైక్ శంకర్లు కూడా పాపులతో సమానంగా చూసేవారు. అలాంటి శంకరికి సంబంధించిన మత్తయ్య గారిని యేసు ప్రభు వారు ఫాలో అవ్వమని చెప్పడం, ఆయన మరి యేసు ప్రభు వారు నాకు ధన్యత ఇచ్చారు అని అన్ని అక్కడ విడిచిపెట్టేసి ప్రభు వారి వెనక వెళ్లారు అని అయితే వెంబడించారు, అంటే ఇంకా కంటిన్యూగా ప్రభు వారితో సాంగత్యం వెళ్ళిపోయారు అనేసి అర్థమైంది బ్రదర్. థ్యాంక్ యూ అండి క్లారిఫై చేసినందుకు. ప్రైజ్ లార్డ్.
థ్యాంక్ యూ మేడం. మీరు చదివిన వాక్యం నుంచి ఇంకేమైనా ఉన్నాయా మేడం, ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే నెక్స్ట్ వెళ్ళిపోదాం? ఇంకేం లేకపోతే నెక్స్ట్ వచనాలకు వెళ్తాం. ఒక్క నిమిషం అన్నా, ఏమని చూద్దండి, ఇక్కడ చాట్ బాక్స్ లో కూడా కొంతమంది మాట్లాడినారు, వాళ్ళు కూడా మాట్లాడేసి నెక్స్ట్ మీరు మాట్లాడండి. ఇక్కడ చాలా మంది చాలా ఆన్సర్ చేసి ఉన్నారు. ఒకటి శిష్యుల గురించి మాట్లాడినారు విజయచంద్ర అన్న, ఆయన అధికారం గల వాడు, మత్తయి దేవుని ఏర్పాటులో ఉన్నట్లు అర్థమైంది. ఇస్రాయేల్ బ్రదర్ పెద్ద జన సమూహం ఉంది కాబట్టి ఏసైనా అంతమంది వెంబడిస్తున్నారు, ఆయన వెంట గొప్ప తన ఏంటో తెలిసి వెళ్ళి ఉండొచ్చు. తర్వాత ఇల్లే వదిలేసి వచ్చినారనే దానికి మాట్లాడినారు. మంచిది, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అన్న వందనాలు అన్న, మాట్లాడండి అన్న.
అదే బ్రదర్ డౌట్, ఇక్కడ సుంకపు శంకరి అంటే సుంకం వసూలు చేసే వాళ్ళేనా, ఆ డౌట్ గురించి కన్ఫర్మ్ చేస్తే బాగుంటది.
అలాగే అన్న, దయచేసి మాట్లాడండి అన్న. ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నాను. శంకరి అంటే సుంకం వసూలు చేసే వాళ్ళేనా, ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళేనా అనేది అన్న ప్రశ్న. టీమ్ సభ్యులు దయచేసి మాట్లాడండి.
అవునన్న, ఖచ్చితంగా, ఎందుకంటే ఆయనకు జాబే అది కదా అన్న, ఆయన జాబ్ కాబట్టి ఆయన ఖచ్చితంగా ట్యాక్స్ వసూలు చేసే జాబ్ అన్న, ఆయన జాబ్ అది. అందులో ఆనాడు ఉన్నటువంటి సమయం లోపల ఆయన ట్యాక్స్ గా వసూలు చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు అన్నావు.
అతను ఒక్కడ గురించే కాదు బ్రదర్, శంకరే అంటే ఆ మాటకు అర్థం సుంకపు వసూలు చేసే వాళ్ళేనా, అందరూ శంకరులు అందరూ కూడా ఆ సుంకం వసూలు చేస్తారా?
సార్ అర్థమైంది సార్, శంకరి అంటే అది ఒక వర్గానికి చెందిన పేరా లేకపోతే అది డిపార్ట్మెంటా ఎట్లా, ఒకరా లేకపోతే సమూహం అనేసి అని అడుగుతా ఉన్నారు.
నాకు అర్థమైంది అంటే ట్యాక్స్ అంటే అది ఒక ఉద్యోగమే అనుకుంటున్నా నేనైతే, ఎందుకంటే కాబట్టి ఆయన చాలా ట్యాక్స్ లో ఉన్న ట్యాక్స్ అక్కడ ఉన్నటువంటి ప్రజలను చాలా ఇబ్బంది పెట్టినట్లు బాధ పెడుతున్నట్టున్నాడు కాబట్టి యేసు ప్రభు ఆయన దర్శించి నన్ను వెంబడించినట్లు ఆ ఉద్యోగంలో ఉన్నాడు ఆయన. ట్యాక్స్ అంటే నాకు తెలిసినటువంటి ఆయన ఉద్యోగమే అనుకుంటున్నాను.
శంకరి ఉంటుంది మన లూకాసు వార్త 19లో జక్క శంకపు గొత్తదారుడు అని అడిగిన ప్రశ్న వాక్యానుసారమే, ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయి కదా అది ఎట్లా తీసుకోవాలనేది అని అడిగినారు. ఇది అది డిపార్ట్మెంట్ గా ఉంది అనేసి మీ అభిప్రాయం చెప్పినారు. థ్యాంక్ యూ సార్. అన్న శ్రీకాంత్ అన్న
చెప్పండి.
అన్న వందనాలు అన్న.
డేవిడ్ సార్ మాట్లాడండి సార్.
అన్న ప్రైజ్ లోడ్ అన్న, మన దగ్గర ఒక బైబిల్ ఉందన్న, అప్పుడు మనకి ఓరియంటేషన్ కి ఇచ్చారు, ఇది లేఖన బైబిల్ వ్యాఖ్యాన బైబిల్ అనుకుంటా. ఇందులో ఇలా రాసిందన్న, యేసు అక్కడ బయలుదేరి వెళ్తుండగా మత్తయి అనేవాడు కూర్చొని పన్నులు వసూలు చేస్తూ ఉండడం చూశాడు ఉందన్న మనకి తెలుగు బైబిల్లోనే. దీన్ని బట్టి ఆయన పన్నులు వసూలు చేసేవాడని క్లియర్ గా అర్థం అవుతుందన్న.
సుంకర్ అంటే పన్నులు వసూలు చేసేవాడు అంటారు.
అయితే నేనేమనుకుంటానంటే ఆ రోజుల్లో ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి వాళ్ళందరూ కూడా పన్నులు వసూలు చేసేవారేమో అని నేను అభిప్రాయపడుతున్నాను అన్న.
అలాగే సార్. అన్న శ్రీకాంత్ అన్న, మీకేమైనా ఆన్సర్ వచ్చిందా, లేకపోతే మీ మనసులో ఉండే మాట చెప్పేస్తే మాకు కూడా కొద్దిగా క్లారిటీ
వస్తుంది. లేదు కదా, నేను కూడా దాని గురించి సెర్చ్ చేస్తాను, నాకు వచ్చిన డౌట్ చెప్పాను, నాకు తెలిస్తే నేను కూడా చెప్తాను. అందరూ అదేనా అనేది నాకు డౌట్, దాని గురించి చెప్తాను.
వందనాలు. వందనాలన్న. టీమ్ సభ్యులు అన్నకి ఇంకా క్లారిటీ రాలేదంటున్నారు,
మాట్లాడండి. ఇక్కడ సుంకరి అంటేనా, ఆ రోజుల్లో అక్కడ ట్యాక్స్ వసూలు చేసే వ్యక్తి, వాళ్ళంతే కాకుండా చాలా అన్యాయంగా ఉండేవాళ్ళు అంట బ్రదర్. అక్కడ మనం చూసినట్లయితే జక్కయ్య ని యేసుక్రీస్తు ప్రభు వారు పిలిచినప్పుడు, నేను తీసుకున్న దానికి 4 రెట్లు ఇచ్చేస్తా అన్నాడు. అంటే జనరల్ గా మన ప్రభుత్వం ఒక 100 రూపీస్ ట్యాక్స్ వసూలు చేస్తే వీళ్ళు 1000 రూపీస్ యాడ్ చేసి అన్యాయంగా తీసుకునే రకం బ్రదర్. అందువల్ల వాళ్ళందరికీ వీళ్ళు చాలా అసహ్యమైనటువంటి వ్యక్తులుగా మనం భావించవచ్చు. సుంకరులు అంటే వాళ్ళు చాలా అవినీతి పరులు. ఆ విధంగా చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీళ్ళకు ద్రోహులు, అన్యాయస్తులు. వీళ్ళు ఏదో ఒక విధంగా మన దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. అందుకని అక్కడ చూస్తా ఉన్నాం బ్రదర్, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువార ఇంటికి సమీపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, అక్కడ ఉన్నటువంటి కొంతమంది పరిశీలీలంతా, మీరేంటి పాపులతో భోజనం చేస్తున్నారు అంటే, జనరల్ గా వాళ్ళందరినీ కూడా ఆ ప్రజలు, ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ అనుకునేవాళ్ళు ఈ ట్యాక్స్ కలెక్టర్ ని వాళ్ళొక దుర్మార్గులుగా, వాళ్ళొక అవినీతి పరులుగా, అన్యాయస్తులుగా ఉండేవారు అనమాట. అందువల్ల వాళ్ళతో నీకేంటి పని, అంటే వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు అన్నట్లు అక్కడ పరిశీలి ప్రశ్నించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సుంకర్ అంటే కేవలం పన్నులు వసూలు చేయటమే కాకుండా ఒక అవినీతి పరంగా అంటే అన్యాయంగా దోపిడీ చేసేవారు, ప్రజల్ని హింసించే వ్యక్తులుగా కూడా మనం ఇక్కడ చూడొచ్చు బ్రదర్, ఇవ్వబడిన కాంటెక్స్ట్ నుంచి. థ్యాంక్ యూ బ్రదర్.
థ్యాంక్ యూ సార్. ఇక్కడ చాట్ బాక్స్ లో కూడా ఏం మాట్లాడినారంటే, రోమా ప్రభుత్వానికి పన్ను వసూలు చేసేవాళ్ళు, ఇందాక కూడా దాన్ని మాట్లాడినారు. తర్వాత ట్యాక్స్ కలెక్టర్ అనేసి అంటా ఉన్నారు. మెనీ ట్యాక్స్ కలెక్టర్స్ ప్రభుత్వాన్ని అనుసరిస్తున్న వాళ్ళు దీన్ని పాపులుగా యూదులు ఇస్తారు అనేసి అన్నారు. మేడం మాట్లాడండి. మేడం
మాట్లాడండి. యేసు ప్రభు వారు అక్కడికి వచ్చినప్పుడు ఆ సమయంలోని, అక్కడ టైంలోని రోమా ప్రభుత్వం మాత్రమే రాజ్యం ఏలేది. రోమా కైసరు రోమా రాజ్య చక్రవర్తి అన్నమాట. ఆ కాలంలోని వాళ్ళు భూమి పన్ను, ఆస్తి పన్నులు వసూలు చేసేవారని తెలుసు, అంటే చదివాను బ్రదర్, రోమీలు, రోమా ప్రభుత్వం వారు. అయితే అట్లా చేసిన టైంలోని ఈ సుంకర్లను, అంటే యూదుల్లోని కొంతమందిని వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఒక డ్యూటీ లాగా వాళ్ళకి ఇచ్చారని నాకు అర్థమవుతుంది. ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం డిపార్ట్మెంట్స్ లో జాబ్ చేస్తున్నాము, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్, రెవెన్యూ, ఇప్పుడు ఎంఆర్ఓని ఎంఆర్ఓ అంటారు, పేరు పెట్టి పిలవరు కదా, అట్లాగా వీళ్ళు రోమీల కింద పనిచేసేవారు కాబట్టి వీరిని సుంకర్లుగా, అంటే సుంకరి అని వాళ్ళని ఎందుకు అలాగా ప్రత్యేకంగా చెప్పారు అంటే, వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ సొంత ప్రజలు యూదుల వద్దే అన్యాయంగా వసూలు చేస్తూ వీళ్ళు లైక్ భూమి పన్ను ఆస్తి పన్ను కాకుండా
డైరెక్ట్ గా మీరు మాట్లాడదు,
అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే బ్రదర్, అప్పట్లోని సుంకర్లు ఆల్ ట్రాన్స్పోర్టేషన్, అంటే ట్రాన్స్పోర్టేషన్ ట్యాక్సెస్ లాగా కలెక్ట్ చేస్తా ఉండేవాళ్ళు.
అర్థమైంది మేడం, అర్థమైంది. అన్న మాట్లాడండి.
ఒక్క సింగిల్ వర్డ్ ఆన్సర్ బ్రదర్ నేను అడిగింది, సుంకరులందరూ పన్ను వసూలు చేసే వాళ్ళేనా, పన్ను వసూలు చేసే వాళ్ళని సుంకర్ అంటారు అవునా కాదా?
అవును బ్రదర్.
అందరూ చాట్ బాక్స్ లో కూడా అదే చెప్పుకుంటూ వచ్చినారు. రోమా ప్రభుత్వం కింద పన్ను వసూలు చేసేవారిని సుంకర్ అంటారు. అదేనా అది చెప్పారు. మీకు ఆన్సర్ వచ్చి ఉంటే ఒకసారి కన్ఫర్మ్ చేయండి.
థ్యాంక్ యూ బ్రదర్. పదిలో కూడా సుంకర్లతో ఆయన కూర్చున్నారంటే ఈయన ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి మిగతా ట్యాక్స్ కలెక్టర్లందరితో కూర్చొని ఆ భోజనానికి పిలిచినట్లుగా కనిపిస్తుంది అనుకుంటా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అన్నా. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయన్నా? మీరు రెండు వాక్యాలు చదివినారు, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాట్లాడండి.
అదే బ్రదర్, నేను సుంకర్ల గురించి ఒకటి అడుగుదాం అనుకున్నాను.
ఇంకే క్వశ్చన్స్ లేకపోతే మనం ముందుకు వెళ్దామన్నా.
ఎస్ బ్రదర్, ముందుకు వెళ్దాం.
నెక్స్ట్ 12వ వచనం నుంచి, మేడం మాట్లాడతారా ఒకసారి? ప్రతిభ మేడం.
బ్రదర్, అంటే ఈ ఆన్సర్ లో ఇక్కడ రోగులకే గాని ఆరోగ్యం గలవానికి అనే వచనంలో నాకు కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉందా బ్రదర్?
అవును మేడం, అందుకే అడిగింది మిమ్మల్ని. మీకేమైనా ప్రశ్న ఉందా, డౌట్ ఉందా, స్టేట్మెంట్ ఉందా?
ఓకే ఓకే. అంటే ఇక్కడ నాకు మామూలుగా మనకి లోకపరంగా చూసుకుంటే కొంత అర్థమైంది, కానీ ఆయన చెప్పిన రీతిని ఇక్కడ మనం ఏ విధంగా, రోగులంటే ఎవరు, ఆరోగ్యం గలవారంటే ఎవరు అని నా ప్రశ్న బ్రదర్.
థ్యాంక్ యూ
మేడం. సిస్టర్ మాట్లాడేప్పుడు జ్వరం వచ్చినప్పుడు పిల్లలకి తల్లి తోడుగా ఉంటే బాగా ఫీల్ అవుతారు, ఎక్స్ప్లెనేషన్ అంతా చెప్పుకొచ్చారు. అది వాస్తవంగా ఇక్కడ కాంటెక్స్ట్ లో లేదు. వైద్యుడికి రోగికి మధ్య రిలేషన్ గురించే మాట్లాడబడి ఉంది, తల్లి పిల్లల గురించి కాదు. అదొక తర చేసుకుంటారని అభిప్రాయం.
అదే బ్రదర్, అంటే ఇక్కడ మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే నాకు అర్థమైంది ఏంటంటే, రోగులు అని అంటే ఏదైనా ఒక బాధలో ఉన్నటువంటి వ్యక్తి. అంటే నేను ఫిజికల్ గా తీసుకున్నాను, మనం జనరల్ గా ఏ విధంగా అయితే కోరుకుంటామో ఇక్కడ కూడా దేవుడు వాళ్ళకి, అంటే ఇక్కడ మరి నీతిమంతులు పాపులుగా పరిగణించబడి వాళ్ళకి దేవుని యొక్క అవసరం ఉందా అని, లేదా అక్కడ రోగులు అంటే మనం ఎవరిని తీసుకుంటాము?
అర్థమైంది. నేను టీమ్ సభ్యులు మాట్లాడాలని అడుగుతున్నాను ఒకసారి. థ్యాంక్ యూ మేడం. దయచేసి టీమ్ సభ్యుల నుంచి, రోగులంటే ఎవరు, ఆరోగ్యం కలగలవారంటే ఎవరు, ఇది మేడం గారి ప్రశ్న, దయచేసి మాట్లాడండి.
బ్రదర్, 12వ వచనం జస్ట్ స్టేట్మెంట్ బ్రదర్, అది దాన్ని మనం మార్చడానికి కానీ లేకపోతే అందులో నుండి వేరేది వెతకడానికి కానీ లేదు. రోగులకు వైద్యుడు అవసరం, అంతే. అది ఒకటే చెప్పాలనుకున్నాడు క్రీస్తు. దానికి ఎక్స్ప్లెనేషన్ 13లో మాట్లాడారు బ్రదర్. పాపులు అన్నాడు, నీతిమంతులు అన్నాడు, అక్కడ చక్కటి వివరణ. రోగులంటే పాపులు, నీతిమంతులు అంటే వైద్యుడు అన్నట్లుగా పాపులకు అవసరం, నీతిమంతులకు అవసరం లేదని చక్కగా మాట్లాడారు బ్రదర్. దాని సరిపోతుంది, ఒకసారి
చూడండి. అర్థమైందా మేడం? పైన దాని కింద వివరణ ఇస్తా ఉన్నారు, పాపులు అంటే రోగులు, పాపులు ఆరోగ్యం కలిగిన వారు అని.
అంటే బ్రదర్, మరి ఆయన వాక్యంలో కూడా వేరే అంటే నాకు రిఫరెన్స్ అంతగా గుర్తులేదు, కానీ నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని వాక్యం ఒకటి నాకు గుర్తొచ్చింది. అంటే అయితే అందరికీ అవసరమేనా, అందరూ పాపులేనా అనే దానికి కూడా మనం దీన్ని ఎలా అన్వయించుకోవచ్చు అనేది కొంచెం చిన్న క్లారిటీ ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.
వాక్యాన్ని కోట్ చేసి మాట్లాడుతున్నారు, అన్న మాట్లాడండి.
ప్రైజ్డ్ బ్రదర్, నేనేమనుకుంటా ఉన్నానంటే యేసు ప్రభువారి దృష్టిలో ఆత్మీయంగా ఆలోచిస్తే పాపం చేసే వారందరూ, అంటే దేవునికి అవిధేయంగా బ్రతికే వారందరూ ఒక రోగంతో బాధపడుతున్నట్లుగా లేదా అస్వస్థత ఉన్నట్లుగా ప్రభు వారి ఆలోచన అని నాకు అర్థం చేసుకుంటుంటారు. రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదంటే రోగంతో ఉన్న వారందరూ పాపులు అని అర్థమవుతుంది బ్రదర్.
అంటే ఎవరికైతే రోగాలు ఉందో వాళ్ళంతా పాపులు అంటారా సార్?
అలాగే కాదు బ్రదర్. మనం ఆత్మీయంగా మనం ఆలోచన ఆత్మీయంగా మనం అనుకుంటే అంటే యేసు ప్రభువారు ఇచ్చినటువంటి ఉపమానం ప్రకారం రోగులు పాపులు ఎవరైతే పాపం చేస్తా ఉన్నారో వారు రోగంతో ఉన్నట్లుగా లేదా వారికి ప్రభువారు ఆలోచిస్తున్నారని నాకు అర్థమవుతుంది బ్రదర్.
ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే పైన సుంకరులతోనూ పాపులతోనూ ఆయన కలిసి భోజనం చేస్తా ఉన్నారు. అక్కడ వచ్చిన దీనికి వాళ్ళు అడిగిన అక్కడ ఉన్న పరిశీలి అడిగితే ఆయన ఈ ఎగ్జాంపుల్ చెప్పి మాట్లాడుతున్నారు సార్.
అంటే ఆత్మ సంబంధంగా మనం ఆలోచిస్తే పాపులందరూ రోగులే రోగులుగానే ఉంటారని యేసుక్రీస్తు వారు ఉద్దేశించి ఆ మాట అన్నారని నేను అనుకుంటున్నాను బ్రదర్. రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు అని అంటే కింద మనం ప్రభు వారు మాట్లాడుతున్నారు కదా, పాపులనే పిలవచ్చని నీతి మంతులను పిలవ అంటే నీతి మంతులు ఆయన దృష్టిలో ఆరోగ్యం గలవారు.
మేడం గారు ఏమన్నారంటే Roma 3:23 ఒక్కడో లేడు నీతి మంతుడు ఒక్కడో లేడు కదా, ఇక్కడ నీతి మంతులు అంటే ఎవరు పాపులు అంటే ఎట్లా ఎవరిని చూడాలి అన్నారు. దాని మీద ఏమైనా మాట్లాడండి సార్.
ఓకే ఓకే
దయచేసి ఇంకెవరిని మాట్లాడండి.
ఇంకోటి బ్రదర్, ఇందాక బ్రదర్ మాట్లాడేటప్పుడు ఆత్మీయ అర్థం అంటున్నారు, ఆత్మీయ అర్థాలు తీసుకోకూడదని మనం క్లియర్గా చెప్పాం, అదొకటి సర్చ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి ఆ సిస్టర్ అడిగింది, చాలా మంచి వర్సెస్ కోట్ చేశారు, నీతిమంతుడు ఒక్కడో లేడు కాబట్టి ఆయన నీతిమంతుడిగా మన మధ్యకి వచ్చాడు, అందరం రోగులు కాబట్టి అందరికీ అవసరం. అక్కడ ఎవరైతే పిలవంగానే వస్తున్నారో వాళ్ళందరికీ ఆయన ట్రీట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వందనాలు బ్రదర్.
థ్యాంక్ యూ అన్న. నా డౌట్ ఏంటంటే నేను కూడా ఒక మాట్లాడతా, అక్కడ వాళ్లకు వాళ్ళు నీతి మంతులుగా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఎందుకు వాళ్ళ మీద కౌంటర్ గా అంటే వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అనేది నా ఆలోచన. ఒకసారి నాదేమోనా తప్పంటే దయచేసి నన్ను సెర్చ్ చేయండి, వాళ్ళ మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్నారేమో అనేది నా ఆలోచన. అంటే వాళ్ళు కూడా పాపులే కాబట్టి ఆయన అట్లా కౌంటర్ గా మాట్లాడుతున్నారు. ఎవరిని దయచేసి దీనికి ఏమైనా మాట్లాడతారా?
బ్రదర్
మాట్లాడండి.
ఇంతకుముందు బ్రదర్ చెప్పారు అందరము అందరి కోసము ఆయన వచ్చారు అంటే అందరము పాపులమే. అలాగే నాకు ఒక సంఘటన, దేవుడు పాపంలో పట్టుబడినటువంటి స్త్రీని అందరూ శిక్షకి గురి చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన మరి కింద రాసిన దాన్ని బట్టి కావచ్చు అక్కడ అందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్లిపోయారు, ఒక్క రాయి కూడా వేయలేదు. అంటే ఇక్కడ బ్రదర్ గారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిళను పొందలేకపోవచ్చును. అది నాకు కొంచెం క్లారిటీ వచ్చింది బ్రదర్. అంటే ఆయన అందరి కోసము వచ్చారు, ఆరోగ్యవంతులు ఎవరు లేరు అనేసి కొంచెం అర్థవంతంగానే అనిపించింది బ్రదర్. ఇంకా మీరు చెప్పిన దాన్ని బట్టి కూడా నేను ఏకీభవిస్తుంది.
థ్యాంక్ యూ మేడం. మేడం గారికి ప్రశ్నకు సమాధానం వచ్చింది అనేది చెప్పారు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా మేడం మీరు చెప్పిన దాంట్లో?
లేదు బ్రదర్.
ఇక్కడ మీ ప్రశ్నకి చాలా సమాధానాలు కూడా చాట్ బాక్స్ లో వచ్చినాయి. నీతి మంతుడు దేవుడు ఒక్కడే, నీతి మంతుడు లేడు ఒక్కడు లేడన్నారు, అందరూ పాపులే, ఏ వ్యాధం లేదు అందరూ పాపులే, పుట్టు నా వాయిస్ వస్తా ఉందా? ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా అన్న, నా వాయిస్
వస్తుందా?
థ్యాంక్ యూ. చాట్ బాక్స్ లో కూడా అందరూ పాపులే, పుట్టుకతోనే జన్మ పాపం గురించి కూడా మాట్లాడుతున్నారు. మంచిది, మనం ముందుకు వెళ్దాం. మేడం ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మీ వాక్య మీరు చదివిన వచనం నుంచి
లేదు బ్రదర్, థ్యాంక్ యూ. లేదు
పదమూడు కూడా తలిపి మాట్లాడడం జరిగింది. దయచేసి పదమూడు వచనం చదివిన వారు రోజా మేడం.
బ్రదర్ మీ వాయిస్ కట్ అవుతుంది.
సార్ మీ వాయిస్ రావట్లేదు సార్.
మేడం ఇప్పుడు వస్తుంది కదా మేడం.
ఓకే సార్,
మాట్లాడండి మేడం. పదమూడు వచనం నుంచి మాట్లాడండి మేడం.
కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను. వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పాను. దాని యొక్క ఎక్స్ప్లనేషన్ కావాలి సార్ కొంచెం. కనికరమును బలిని
యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన మాట్లాడుతూ యెషయా గ్రంథంలో కోట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది మేడం ప్రశ్న. హోషే దయచేసి ఉన్న మాట్లాడండి. సువార్తలో కూడా చాలా సందర్భాల్లో ఆయన ఈ మాటను కోట్ చేస్తూ ఉంటారు. దయచేసి వారు మాట్లాడండి. ఈ
బ్రదర్ ప్రైజ్ ఇక్కడ కనికరం అనే కోరుకుంటున్నాను, బలిని కోరుకోవడం లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఒక మనిషి అతను పాపి అని తను అని గమనిస్తే చాలు. అంతేగాని మరి పాత నిబంధన గ్రంథంలో లాగా పాపం చేసిన వాడు వెళ్ళి బలి అర్పించాల్సిన అవసరం లేదు అనే విధంగా మన ఇక్కడ దేవుడు తెలియజేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన కనికరం అంటే నేను పాపిని పశ్చాత్తాపాన్ని ఆయన కోరుకుంటున్నారు.
ఓకే సార్, ఓకే సార్. హోషయా గ్రంథం 6:6 కూడా అదే ఉంది సార్, నేను బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని కూర్చున్న జ్ఞానమే నాకు ఇష్టమైనది అని హోషయాలో కూడా ఉంది సార్. ఓకే సార్.
మీకు మనుషుడు ఏది రూపము అది మీకు తెలియజేయబడినది న్యాయం నడుచుకుంటుంది దేవుని నడుస్తున్నాడు వాక్యం కోట్ చేశారు. తర్వాత
బ్రదర్ నీ వాయిస్ కట్ అవుతూ కట్ అవుతూ వస్తుంది, ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అది సిగ్నల్ సరికి లేదా.
ఇంకొక నెంబర్ ఉంది కదా తమ్ముడు, ఆ నెంబర్ నుంచి మాట్లాడండి. ఇంకొక
మాట వచ్చింది ఇప్పటికే కదా.
మీ వాయిస్ రావట్లేదు, కట్ అవుతుంది కదా
తమ్ముడు. ఇంకొక నెంబర్ కూడా కోవస్ట్ చేశాం కదా, దాని నుంచి మాట్లాడండి ఒకసారి.
ఆ క్షమించాలి, ఇక్కడ పవర్ కట్ అవడం వల్ల నాకు సిగ్నల్ కట్ అయింది. ఇప్పుడు ఓకే కదన్నా? థ్యాంక్ యూ అన్నా. మేడం మీకేమైనా ఆన్సర్ వచ్చిందా మేడం?
ఓకే సార్, ఆన్సర్ వచ్చిందండి.
థ్యాంక్ యూ మేడం. ఈ 9-13 వరకు మనం ఈ వచనాల మీద కొద్దివరకు ధ్యానించగలిగినాం. ఇక్కడ నాకు ప్రశ్న ఉందండి. ఈ ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు భోంచేస్తా అక్కడ ఆయన మాట్లాడుతున్నారు, బోధిస్తున్నారు, ప్రసంగిస్తూ ఉన్నారు. జనరల్ గా ఇట్లా మనం ఎక్కడ చూడం అంటే ఇట్లా చెయ్యొచ్చా అంటే, భోంచేసుకుంటూ కూడా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఇట్లా డిస్కషన్స్ పెట్టచ్చా అనేది ప్రశ్న. టీమ్ సభ్యులు మీరేమైనా మాట్లాడతారా?
బ్రదర్, అక్కడ భోజనం చేస్తూ అంటే ఇక్కడ మనం కాంటెక్స్ట్ లో చూసినట్లయితే బ్రదర్, వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళు వచ్చి అడుగుతా ఉన్నప్పుడు వారికి సమాధానం మాత్రమే చెప్తున్నారు, కానీ ఇక్కడ ఏమి ఆయన ప్రసంగం చేయట్లేదు బ్రదర్. జస్ట్ వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తా ఉన్నారు. అలాగే భోజనం చేస్తూ ఉన్నప్పుడు కూడా మన కుటుంబ సభ్యుల్లో కూడా మనం కూడా కొన్ని కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే పెద్ద ప్రసంగం అయితే కాదు, కానీ ఇక్కడ వారు అడిగిన ప్రశ్నకి సమాధానం ఒక ఫ్రెండ్లీ మేనర్ లో చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం బ్రదర్.
అంటే అక్కడ కంప్లీట్ గా కొండ మీద ప్రసంగం లాగా బోధ అనేది కాదు, డిస్కషన్స్ అనేవి చేసుకోవచ్చా అనేది నా డౌట్.
అవును బ్రదర్, అవును. ఓన్లీ డిస్కషన్, వారు అడిగిన ప్రశ్న మాత్రం ఆయన సమాధానం చెప్పినట్టుగా మనం చూడవచ్చు బ్రదర్.
ఇంకెవరు దయచేసి మాట్లాడతారా?
బ్రదర్, భోంచేసేప్పుడు ప్రసంగం చెప్పొచ్చా లేదా అన్న దానికి ఇక్కడ ఆన్సర్ లేదు, కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నకి వాళ్ళు భోజనానికి కూర్చున్నప్పుడే వెంటనే సమాధానం చెప్పినట్లుగా వాళ్ళ డౌట్స్ సాల్వ్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ఇందా బ్రదర్ అన్నట్టుగా డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ బోధ ఆగుతున్నట్లయితే కనిపించట్లేదు. వందనాలు.
థ్యాంక్ యూ. అంటే జనరల్ గా ఏమైనా ఇట్లా మాట్లాడంటే ఇక్కడ భోంచేసేటప్పుడు ఏమైనా ఎవరైనా విశ్వాసులు కానీ లేకపోతే బ్రదర్స్ డౌట్స్ అడిగితే మళ్ళీ దాని సపరేట్ గా టైం ఉంది, ఇప్పుడు రావడకూడదు అన్నట్లు కొన్ని ఎదురైనాయి మినిస్ట్రీలో. అందుకోసం నాకు ఈ డౌట్ వచ్చింది, అందుకు అడిగినాను. డౌట్లు వస్తే డిస్కస్ చేయొచ్చు అన్నారు. థ్యాంక్ యూ. ఆ తర్వాత ఇంకో డౌట్ ఏంటంటే, ఆయన గొప్ప విందు చేసినారు, ఆయన విందు చేశారు అంటే ఆయన పిలిచినప్పుడు ఆయన ఎందుకు విందు చేశారనేది ఒకటి. తర్వాత పిలిచిన వారిని ఎవరిని పిలిచినారంటే సుంకర్లను పిలిచినారు, పాపులను పిలిచినారు. వాళ్ళు భోజనానికి వచ్చినట్లు ఉంది, కూడా ఈ పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళు టీంకి వస్తున్నారు కాబట్టి. అది కాకుండా వీళ్ళు సుంకర్లను పాపులను ఎందుకు పిలిచినారు అనేది నా ప్రశ్న. టైం ఉంది కాబట్టి నేను ఇది లేవనెత్తున్నా, దయచేసి ఎవరిని మాట్లాడితే మనం డిస్కస్ చేద్దాం.
అది నా వర్సెస్ కాబట్టి, నేను ఇందాక దాని గురించి కూడా చెప్పాను కదా, ఆయన సుంకర కాబట్టి ఆయనతో కలిసి ఉండి పనిచేసే వాళ్ళందరినీ పిలిచాడు. వాస్తవంగా లోకంలో జరిగేది ఇదే కదా, నాకెవరు పరిచయం ఉంటారు, నాకు పరిచయం ఉన్న వాళ్ళందరినీ కూడా నేను పిలుచుకుంటాను. నాకెవరు పాపిని కాబట్టి పాపులే పరిచయం ఉంటారు. నేను మంచిది టేస్ట్ చేశాను కాబట్టి నాతో ఉన్న వాళ్ళందరూ టేస్ట్ చేయాలని చెప్పేసి దానికి పిలిచారు అన్నారు. మీరు అన్నట్టు గొప్ప విందు అని ఇక్కడ ఏమి రాయబడలేదు, కానీ వాళ్ళు భోజనానికి వెళ్ళారు అని మాత్రం రాయబడి ఉంది. అంటే కాంటెస్ట్ నుంచి బయటకు వెళ్ళటం కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ మాట కోట్ చేస్తాను.
లోకాలో ఎట్లుంటది అన్న, నేను లోకాలో ఏముంటది అంటే సేమ్ ఈ కాంటెక్స్ట్ అక్కడ ఇరవై 29 ఆయనకు గొప్ప విందు చేసిన ఉంటది అన్న, అది కోట్ చేశాను. సో అది అట్లా ఆయన గొప్ప విందు చేశారు అనే దానికి మీరు ఏమైనా మాట్లాడతారన్నా?
ఆయన రక్షణ ఆనందాన్ని అట్లా సెలబ్రేట్ చేసుకున్నాడు. అదే ఇందాక దాని గురించి కూడా నేను అందులో ఇంక్లూడ్ చేశాను బ్రదర్, నేను గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని ఈ పాప జీవితాన్ని విడుదల నేను పొందుకున్నాననే సెలబ్రేషన్స్ లో ఉన్నాడు కాబట్టి ఆ సెలబ్రేషన్స్ ఆనందం నాతో ఉన్న వాళ్ళకు కూడా దక్కాలని చెప్పి తీసుకురావటమే చక్కగా కనిపిస్తుంది అక్కడ.
థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను అడగాలనుకుంటున్నది, ఇప్పుడు ఆయన రక్షించబడ్డాడు, పిలిచింది ఎవరిని పిలిచినారంటే పాపుని పిలుచుకుని వచ్చినారు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి. నేడు మీటింగ్స్ పెడతారు, చాలా మంది మీటింగ్స్ పెట్టి ఎట్లా అంటే ఎవరైతే దేవుని నమ్ముకుని ఉంటారో సువార్త ఎవరికైతే తెలుసు సువార్త కూటం అని వాళ్ళని పిలుచుకుని వస్తారు. ఇక్కడ ఈ పార్ట్ ఇక్కడ సొసైటీలో జరిగేదానికి కొద్దిగా వ్యతిరేకంగా ఉంటుందని ఆలోచన. అక్కడ పిలుచుకునే సుంకర్లు పాపులుగానే ట్రీట్ చేస్తారు, వాళ్ళు చేసేది అట్లే చేస్తారు, కూడా పాపులు కూడా ఉండాలి. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారికి దగ్గరికి తీసుకుని రావడం, రక్షణ పొందుకున్న వెంటనే స్వజనంగానే బయట వాళ్ళని కాకుండా అట్లా ఏమైనా బాధ్యత కలిగి ఉండాలి, అట్లా చేస్తే పరిచయం బాగుంటుంది నా ఆలోచన. దయచేసి ఏమైనా మాట్లాడతారా? చాట్ బాక్స్ లో కూడా మారు మనసు పొందాడు కాబట్టి అందుకే విందు చేశాడు. తనలాగా అందరూ మారు మనసు పొందుకుంటారని సునీత మెడికల్ గారు మాట్లాడారు. విమానాలను ఎస్ అని పెట్టినారు. అన్నిల్ని పిలవాలి ఖచ్చితంగా అనేసి విజయచంద్రన్ అంటున్నారు. శ్రీకాంత్ బ్రదర్ ఇంగ్లాండ్ నుంచి, దట్ విల్ బి అన్ అప్లికేషన్ బ్రదర్ అట్లా అంటున్నారు. నో రిపుటేషన్ ఎస్ బ్రదర్ అంటున్నారు. సౌమ్య ఓడియస్ గారు. టీమ్ సభ్యులు మౌనంగా ఉన్నారు. నాకెందుకు భయం వేస్తా ఉంది, నేనేమైనా తప్పు ఏమైనా మాట్లాడేసింది, దయచేసి ఏమైనా మాట్లాడితే మనం క్లోజింగ్ వెళ్ళిపోదాం. బైబిల్ స్టడీ ఈరోజు
వారి స్నేహితులందరి తను పొందుకున్న రక్షణానందాన్ని ఆ యొక్క పశ్చాత్తాప అనుభవాన్ని తన స్నేహితులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో, మరి వారికి సువార్త వినిపించాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి తన స్నేహితుల్ని అందరిని పిలిచారు. ఇక్కడ మీరు అన్నట్టు బ్రదర్, ఖచ్చితంగా మరి ఆ యొక్క సువార్త సభ జరుగుతున్నప్పుడు కొత్త వారిని తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత, మనతో పాటు మన స్నేహితుల్ని ఎవరైతే పాపంలో మరి జీవిస్తూ ఉన్నారో, యేసుక్రీస్తు తెలియని బిడ్డలు ఎవరు ఉన్నారో వారందరినీ తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను ఈ కాంటెక్స్ట్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. మీరు అన్నట్లు బయట జరుగుతున్నప్పుడు మరి సువార్త సభలు అంటే క్రైస్తవులు కూడా వెళ్తూ ఉన్నారు, అంటే వారు కూడా వెళ్ళొచ్చు కదా, ఎందుకంటే ఆత్మీయంగా బలపడాలి, కొత్త విషయాలు తెలుసుకుంటారు. క్రైస్తవులు అయినంత క్రీస్తును తెలుసు వాక్యాన్ని అనుభవంగా తెలుసుకుని మరి బడి చర్యలో ఉపయోగపడటానికి కూడా.
క్రైస్తవులు వెళ్ళకూడదని నేను చెప్పట్లేదు, పిలిచే వాళ్ళు సువార్త తెలిసిన వాళ్ళనే పిలుచుకుంటా ఉన్నారు, ఇట్లా పాపంలో ఉండే వాళ్ళని పిలుచుకుని రావట్లేదు అనేది నా భావన.
కరెక్ట్ బ్రదర్, మీరు చెప్పింది ఇస్తాను.
థ్యాంక్ యూ సార్. ఇందాక ఇంకెవరు రెస్పాండ్ అయినారు, వాళ్ళు మాట్లాడండి
అన్న. ప్రైజ్ లార్డ్ అన్న, మీరు మాట్లాడింది ఎగ్జాక్ట్ గా మనం అప్లికేషన్ తీసుకోవాలన్నా. యాజ్ పర్ కాంటాక్ట్ ప్రకారం ప్రభు వారు కూడా అదే మాట్లాడారు కాబట్టి 13వ వచనంలో పాపుల్ని ఆయన మెయిన్ దృష్టి కాబట్టి ఖచ్చితంగా మనం అన్యులను కూడా మనం దాన్ని పర్సనల్ ఇవాంజలిజం అన్న, పర్సనల్ గా మనం వారితో మాట్లాడి దేవుని దగ్గరకు వారిని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ అన్న.
థ్యాంక్ యూ సార్. అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఇందులో డేవిడ్ స్వరావు గారు మాట్లాడలేదు, పద్మశ్రీ మేడం గారు కొద్దిగా మాట్లాడినారు. దయచేసి మీరు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాము. రేపు ఇదే పోర్షన్ కంటిన్యూ అవుతుంది, మేబీ సార్ లీడ్ చేయొచ్చు. ఇంతవరకు మీరు చక్కగా పాల్గొన్నారు, అందుని బట్టి మీకు ప్రత్యేక వందనాలు. చివరిగా స్టడీ టీం నుంచి ఎవరైనా ఈ దినమున జరిగినటువంటి ఈ స్టడీని బట్టి ఎవరైనా దేవుని స్తుతించవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను.
ప్రైజ్ లాస్ట్ నేను చేస్తాను.
తీసుకోండి. ఈ రోజు స్టడీలో ఏం నేర్చుకున్నామో అది పార్టిసిపేట్ చేసిన వారిని బట్టి రేపు స్టడీ కోసం కూడా ప్రార్థించండి.
ప్రైజ్ లార్డ్ అండి. అందరికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తాము. స్తుతి ఆరాధన. స్తోత్రం 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 తెలియగలదండి. దినమునైనా ఈ బైబిల్ స్టడీలో పాల్గొనడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలైనా తండ్రి. మధ్యస్వార్థ తొమ్మిది అధ్యాయంలోనైనా అయినా మేము నేర్చుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలైనా తండ్రి. సుంకరులు పాపులు అనే విషయాన్ని కూడా నేను చక్కగా నేర్చుకున్నాను నాయన. యేసుక్రీస్తు వారు ఆయన పాపులు పిలవచ్చేదన్న విషయాన్ని ఆరోగ్యం అనారోగ్యంతో ఉన్న వారిని పిలవడానికి వచ్చినారని ఎంత చక్కగా నేర్చుకోవడానికి మీరు చెప్పిన కృపను బట్టి మీకు వంద నడుస్తున్నారనైనా పాల్గొన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ఆయన. ఇంకనూ నైనా మాకు తెలియని విషయాలు మేము నేర్చుకోవడానికి నైనా రేపు జరగనున్న కార్యక్రమాన్ని కూడా మాకు వివరించడానికి నైనా బ్రదర్ మీరు వాడుకోమని అడుగుతున్నాం దేవ. ఈ టీం సభ్యులందరికీ నైనా ఉన్న ప్రతి విధమైన భయాన్ని తీసివేసినైనా అందరూ నైనా తన తమ యొక్క భావాలు తెలుపడానికి కావాల్సిన సహాయం దయచేసి నైనా మేము నైనా ఈ బైబిల్లో ఉన్న సారాంశాన్ని తెలుసుకోవటానికి నీ కృపా దీవులు మాకు దయచేసి నైనా వినగల చెవులు గ్రహింపగల మనసును మాకు దయచేయమని ఏసైనా మమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థాంక్యూ సార్.